ಶ್ರೀಸಚ್ಚಿದಾನಂದ ಸದ್ಗುರು ಸಾಯಿನಾಥ ಮಹಾರಾಜ ಕೀ ಜಯ. ಸದ್ಗುರು ಶ್ರೀ ಸಾಯಿನಾಥುನಿ ಶರದ್ ಬಾಬೂಜಿ ಕೀ ಜಯ. 21వ అధ్యాయం అనుగ్రహ కరణం. వినాయక ఠాకూర్ని, అనంతరావు పాటణ్కర్ని, పండరీపురం వకీలుని అనుగ్రహించటం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గడచిన అధ్యాయం చివర్లో చెప్పినట్లు వినాయక హరిశ్చంద్ర ఠాకూర్కి మహాపురుషుల అంటే శ్రీ సాయినాథుల దర్శనం ఎలా అయ్యిందో ఏకాగ్రచిత్తంతో వినండి. వక్తమాటలు చెవిలో పడగానే శ్రోతలు ఆనందంతో ఊగిపోకపోతే, వారి దేహం రోమాంచకమవకపోతే ఆ మాటలు వ్యర్థమేనని తెలుసుకోవాలి. దాన్ని విని శ్రోతలు అందులో లీనం కాకపోతే వారి కంఠం మనోవికారాలనే ఉత్కృష్టమైన అవస్థతో రుద్ధమవ్వకపోతే, కనుపాపల్లో సుళ్ళు తిరిగిన ఆనందాశ్రువులు కనురెప్పలు దూసుకుని జాలు వారకపోతే ఆ కథనం వ్యర్థమైందనే చెప్పాలి. బాబా మాటలు మనసుని ఆనందడోలికల్లో ముంచేస్తాయి. ఆయన బోధనా పద్ధతి గొప్ప అలౌకికమైనది. ప్రతిసారి ఆయన కృత్యాలు నిత్య నూతనంగా అద్భుతంగా ఉండేవి. ఆయన చరణాలకు నా నమస్కారం. మనకి అదృష్టం ఉదయించకపోతే సాధు సత్పురుషులతో అనుబంధం ఏర్పడదు. ఎంతో సామీప్యంలోనే ఉన్నా అత్యంత పాపులకి వారు కనిపించరు. ఈ సిద్ధాంతంలోని నిజానిజాలను నిర్ణయించి చూపటానికి మన దేశంలో సుదూర తీరాలకు లేక ఏ విదేశాలకో వెళ్లవలసిన అవసరం లేదు. నేను నా స్వంత అనుభవాన్ని శ్రోతలకు చెప్తాను. బాంద్రా పట్టణంలో పీర్ మౌలానా అనే పేరుగల ఓ సుప్రసిద్ధ సిద్ధపురుషుడుండేవారు. హిందూ, పార్సీ మొదలైన అన్యధర్మాలకు చెందిన జ్ఞానులు, పండితులు కూడా ఆయన పవిత్ర దర్శనం చేసుకుంటుండేవారు. అతనికి యునూస్ అనే పేరుగల ఓ సేవకుడుండేవాడు. నేనా పట్టణంలో న్యాయమూర్తిగా ఉండేవాణ్ణి. మౌలానా సాహెబ్ దర్శనానికి రమ్మని అతను నన్నెంతగానో అర్థించేవాడు. అయితే అక్కడికి వేలాది మంది వస్తుంటారు, మనమెలా వెళ్లగలం? ఊరికే ఎవరి బలవంతానుకో బలైపోయి మన పేరెందుకు చెడగొట్టుకోవాలి అన్న ఏదో ఓ ఆలోచనా తరంగం మనసులో ప్రవేశించటంతో ఆయన దర్శనానికి నేనెప్పుడు వెళ్ళనే లేదు. మన నీడని చూసి మనమే జడుచుకున్నట్లు నా దురదృష్టమే నాకు అడ్డుపడింది. సరే, అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. అక్కడి నుంచి ఆ తర్వాత నాకు బదిలీ అయ్యింది. అప్పణ్నుంచి షిరిడీతో శాశ్వత సంబంధం ఏర్పడింది. ఇలా అనటంలో అర్థమేమిటంటే అభాగ్యులు అక్కడ అడుగుపెట్టలేరు. ఈశ్వరుడి కృపామృత వర్షంతోనే సత్పురుషుల సాన్నిధ్యం సహజంగా సంప్రాప్తిస్తుంది. లేకపోతే ఆ యోగం ఎంతో కఠినం. ఈ విషయానికి సంబంధించిన ఓ మధురమైన కథను శ్రోతలు పరిశీలనా దృష్టితో వినండి. అనాదికాలం నుంచి సత్పురుషులతో సంపర్కము, వారి గుప్త వ్యవస్థ ఎలా ఉంటాయో చూడండి. సమయం, సందర్భం కలిసొచ్చినప్పుడు తమకి ఇష్టమైన చోట తమ కార్యం నెరవేర్చటానికి ఈ మహనీయులు అవతరిస్తారు. అయితే వారు ఒకరి నుంచి ఒకరు వేరుగా ఉండరు. మహనీయుల స్థానాలు, వారి సమయాలు, వారి కార్యాలు వేరుగా ఉన్నప్పటికీ ఒకరి మనోగతాన్ని మరొకరు సంపూర్ణంగా తెలుసుకుంటారు. వారందరి ఆంతర్యంలోనూ ఏకత్వమే ఉంటుంది. సార్వభౌములు అక్కడక్కడా తమ స్థావరాలను ఏర్పరిచి అధికారులను నియమించి అక్కడ సుసంపన్నతని, వైభవాన్ని సంపాదించినట్లు, అలాగే స్వానంద దీపికలను వెదజల్లే ఈ సామ్రాట్టులు ప్రకటమై తమ ఆ రాజ్యాన్ని అంటే తమ అవతార కార్యాన్ని రహస్యంగా సూత్రంతో కదిలించి నడిపిస్తుంటారు. ఓసారి ఇంగ్లీష్ చదువులు చదివి బీఏ పట్టా సంపాదించిన ఓ వ్యక్తి వినాయకరావు ఠాకూర్ మెల్లమెల్లగా మార్గాన్ని అతిక్రమిస్తూ పెద్ద పేరున్న అధికారి అయ్యాడు. అతనికి ఆ తర్వాత తాలూకాలో రెవెన్యూ అధికార పదవి లభించింది. ప్రాంతాధికారి కూడా అయ్యాడు. అదృష్టవశాత్తు సాయిబాబాతో సమాగమం లభించింది. చిన్న కొండలు దూరానికి అందంగానే కనిపిస్తాయి, కానీ దగ్గరకెళ్తే చెట్లతో నిండిపోయి ఎక్కటానికెంతో కష్టంగా ఉంటాయి. అదేవిధంగా ఈ రెవెన్యూ అధికారం చూడ్డానికి బాగానే ఉంటుంది, గౌరవ మర్యాదలు కూడా గొప్పగానే ఉంటాయి. మధురంగా ఉండే మునుపటి రోజులు గతించాయి. అప్పుడు అధికారం మీద కోరిక ఉండేది, జనులు కూడా అధికారులను గౌరవిస్తూ ఉండేవారు, పరస్పరం ఒకరికొకరికి ఆనందం కలిగేది. ఇప్పటి పరిస్థితి అడక్కండి, సుఖంగా ఉద్యోగం చేసుకునే రోజులు పోయాయి. ఇప్పుడు బరువు బాధ్యతలు బాగా పెరిగాయి, డబ్బు బాగా లభిస్తుంది, కానీ బాధ శ్రమ ఎక్కువయ్యాయి. ఉద్యోగాన్ని గట్టి ప్రయత్నంతో శ్రమపడి చేసినప్పటికీ ఇదివరకులాగా రెవెన్యూ అధికారులకు గౌరవం లేదు, ప్రాంతాధికారులకు వైభవం లేదు. సరే, ఆ అధికార పదవి అయినా అపారంగా డబ్బు ఖర్చు పెట్టకుండా నిరంతరం అభ్యాసంతో పరిశ్రమ చేయకపోతే లభించటం లేదు. మొదట అతను బీఏ పాస్ అవ్వవలసి ఉంటుంది. అప్పుడతను స్థానిక కార్యాలయంలో గుమాస్తా అవుతాడు. నెలకు 30 రూపాయల జీతంతో అతని ఉద్యోగం మొదలవుతుంది. తరువాత సరైన సమయం వచ్చాక కొండల మీదకు వెళ్లవలసి ఉంటుంది. భూక్షేత్రాన్ని కొలిచే పని నేర్చుకోవలసి ఉంటుంది. కొలిచేవారి మధ్య ఉండవలసి వస్తుంది. పరీక్ష పాస్ కావాల్సి ఉంటుంది. తర్వాత ఒకనొక ఆసామి ఎవరైనా స్వయంగా వైకుంఠానికి పోయి తన స్థానాన్ని ఖాళీ చేస్తే ఆ ఖాళీ స్థానం అతనికి లభిస్తుంది. సరే, ఇక ఈ సుదీర్ఘమైన నిస్సారమైన ఊకదంపుడు కబుర్లు చాలు, ఊరికే ఎందుకు వాగటం. ఒక వ్యక్తికి వినాయక్ ఠాకూర్, అతనికి సాయిబాబాతో కలయిక ఎలా అయిందో అది వినండి. బెళగాం దగ్గర వడగాం అనే ఒక ఊరుంది. అక్కడకు సర్వేయర్లు శిక్షణ కోసం వచ్చి మకాన్ చేశారు. ఆ గ్రామంలో ఓ సత్పురుషుడు అప్పా మహారాజనే ప్రసిద్ధ కన్నడ మహాత్ముడు ఉండేవాడు. ఆయన దర్శనానికి వెళ్ళాడతను. ఆయన పాదాలపై శిరసుంచి ఆశీస్సులని ప్రసాదాన్ని పొందాడు. ఆ సత్పురుషుని చేతిలో అప్పుడు నిశ్చలదాసు రచించిన విచారసాగరమనే గ్రంథం, ఆచార్య విద్యారణ్యుల మూల సంస్కృత భాషలోని పంచదశీ గ్రంథం ఆధారంగా ఉత్తర భారతంలోని మహాత్ముడు నిశ్చలదాసు సామాన్యుల అవగాహనకి అందటం కోసం హిందీ భాషలో క్రీస్తుశకం 1849 ఆ గ్రంథాన్ని లిఖించాడు. ఆ గ్రంథంలోని విషయం అద్వైతవాదం, ఉద్దేశం బ్రహ్మ సాక్షాత్కారం అవటంతో దాన్ని ప్రమేయ గ్రంథం అంటే జ్ఞానబోధకమైనదని అంటారు. ఆ గ్రంథం మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువదించబడింది. దాంతో ఇది ఎంత లోకప్రియమో లోకోపయోగమో తెలుస్తోంది. దాన్నాయన చదువుతున్నారు. కొద్దిసేపయ్యాక అతను వస్తానని బయలుదేరబోతున్నప్పుడు ఆ సాధువు ప్రసన్నులై ఆ వ్యక్తితో ఏమన్నారో అది వినండి. సరే, నువ్విప్పుడు వెళ్ళు, ఈ గ్రంథాన్ని అవలోకిస్తే నీ మనోరథం ఈడేరుతుందని గుర్తుంచుకో. నీవు నీ ఉద్యోగం కోసం ఉత్తర దిశవైపు వెళ్తావు. అప్పుడు దారిలో ఎంతో అదృష్టవశాత్తు ఒక మహాపురుషుడి దర్శనమవుతుంది. ఆయన నీకు ముందు మార్గం చూపిస్తారు. ఆయనే నీకుపదేశం చేసి తన బోధని నీ మనసులో ముద్రిస్తారు. నీ మనసుకి శాంతిని ప్రసాదిస్తారు. ఆ వ్యక్తికి అక్కడి పని పూర్తయింది. అతనికి పూణే జిల్లాలోని జున్నర్కి బదిలీ అయ్యింది. నాణేఘాట్ ఎక్కి వెళ్లవలసిన సంకటం ఎదురైంది. ఆ ఘాట్ మీది మార్గం చాలా ఇబ్బందికరం. దున్నపోతు మీద స్వారీ చేసి దాన్ని దాటవలసి ఉంటుంది. అందుకని దగ్గర్లో ఉన్న ఓ దున్నపోతు వాహనాన్ని తెప్పించాడు. ముందు ముందు పెద్ద అధికారి అయితే గుర్రాలు, బళ్ళు, మోటార్లు లభిస్తాయి. అయితే అప్పటికీ దున్నపోతును తీసుకుని ఆ అవసరం తీర్చుకోవాలి. ఘాట్ని నడిచి ఎక్కటం అసాధ్యం. దున్నపోతు తప్ప మరో సదుపాయం లేదు. అలా ఆ నాణేఘాట్ వాహనం విచిత్రంగా ఉంది కనుక అతను ఆలోచించాడు. దున్నపోతుని సిద్ధం చేయించి జీను ఎక్కి గొప్ప కష్టంతో దానిమీద కూర్చున్నాడు. కూచోటమైతే అయ్యింది నిజమే, కాని దున్నపోతులాంటి విలక్షణ వాహనం మీద ఊపులు, కుదుపులు అనుభవించి అతని నడుము, ఒళ్ళు హూనమయ్యాయి. సరే, తర్వాత ఆ ప్రయాణం పూర్తయింది. జున్నర్లోని పని సంతృప్తికరంగా అయ్యింది. అక్కణ్నుంచి మకాం మారింది. ఠాణే జిల్లాలోని కళ్యాణ్కి బదిలీ అయ్యింది. అక్కడ నానాసాహెబ్ చాందోర్కర్తో స్నేహం ఏర్పడింది. సాయినాథుల కీర్తిని విని ఆయన దర్శనం చేసుకోవాలనిపించింది. మర్నాడు అవకాశం వచ్చింది. చాందోర్కర్ అన్నాడు, నాతో పద, షిరిడీ వెళ్ళొద్దాం. ఇద్దరం బాబా దర్శనం చేసుకుందాం. ఆయనకి నమస్కారం చేద్దాం. ఒకటి రెండు రోజులక్కడ ఉండి కళ్యాణ్ తిరిగి వద్దాం. అయితే అదే రోజు ఠాణే పట్టణంలో సివిల్ కోర్టులో ఒక కేసు విచారణ ఉన్నట్లు నిశ్చయమైంది కనుక వినాయకరావు ఆ సహచరుణ్ణి వదిలేశాడు. నానాసాహెబు ఎంతో అర్థించాడు. పద, బాబా సమర్థులు, నీ దర్శనేచ్ఛను ఆయన నెరవేరుస్తారు. ఈ కేసును ఎందుకంత గొప్పగా అనుకుంటావు? అయితే అతనికి అదెలా పడుతుంది? కేసు విచారణ తారీఖు తప్పిపోతుందేమోనని అతనికి భయమేసింది. విధి నుదుటిపై వ్రాసిన ఈ తిరుగుడు ఎలా తప్పుతుంది? మనసులో దర్శనం చేసుకోవాలన్న ఇచ్ఛ పెట్టుకున్నప్పుడు సమస్త విఘ్నాలు పక్కకి తొలగిన అనుభవాలన్నీ నానాసాహెబు అతనికి చెప్పాడు. అయితే ఠాకూర్ మనసుకి నిశ్చయం కలగలేదు. అతని స్వభావమే అంత. దానికి అతను మాత్రం ఏం చేయగలడు? మొదట దావాకి వెళ్ళాలి, తరువాత మనసులోని అస్వస్థత తీసేసుకోవాలి. సరే, వినాయకరావు ఠాకూరు ఠాణాకి దావా గురించి వెళ్ళాడు. చాందోర్కర్ షిరిడీకి వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేశాడు. ఇక్కడ ఠాణేలో జరిగిన గమ్మత్తేమిటో చూడండి. ఠాకూర్ సమయానికి కోర్టుకి హాజరయ్యాడు. అయితే దావా వాయిదా పడింది. చాందోర్కర్తో వెళ్లే అవకాశం కూడా చేజారిపోయింది. ఠాకూర్ ఎంతో బాధపడ్డాడు. చాందోర్కర్ మాటలను నమ్మి ఉంటే బావుండేది. అతను నన్ను షిరిడీకి తనతో పాటు తీసుకెళ్లి ఉండేవాడు. దర్శనం హాయిగా ప్రశాంత చిత్తంతో చేసుకుని ఉండేవాణ్ణి. దావా పాటికి దావా ఆగిపోయింది, సాధు సమాగమం కూడా తప్పిపోయింది అనుకున్నాడు. అప్పుడు ఠాకూరు హడావుడిగా షిరిడీ వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే షిరిడీ వెళ్తాను, ఒకవేళ నానాసాహెబ్ కలిస్తే అతను నన్ను సాయిబాబా పాదాల వద్ద పడేస్తాడు, మనసుకి ఆనందం కలుగుతుంది. కానీ షిరిడీలో నాకు తెలిసిన వాళ్ళెవ్వరూ లేరు కదా, అక్కడ అందరికీ నేను కొత్తవాణ్ణే. నానాసాహెబ్ కలిస్తే మాత్రం చాలా బాగుంటుంది. కానీ ఆ యోగం పట్టటం చాలా కష్టం అని మనసులో ఆలోచించుకుని ఠాకూర్ రైల్లో కూర్చుని మర్నాటికి షిరిడీ చేరుకున్నాడు. నానాసాహెబ్ అప్పుడక్కడ లేడు. ఠాకూర్ షిరిడీ వెళ్లాలని బయలుదేరిన రోజే నానాసాహెబు షిరిడీ నుంచి తిరిగి వెళ్లేందుకు బయలుదేరాడు. ఠాకూర్ మనసుకి ఎంతో నిరాశ అనిపించింది. ఇంతలో అతని మరో మంచి మిత్రుడతన్ని కలిశాడు. ఆ మిత్రుడు సాయిబాబా దర్శనం చేయించి అతని మనసులోని కోరికను నెరవేర్చాడు. బాబా దర్శనం చేసుకున్న వెంటనే ఠాకూర్ మనస్సు ఆయన చరణాల్లో లీనమైంది. అతను బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. అతని శరీరం రోమాంచమైంది. కనురెప్పల మాట నుంచి ప్రేమాశ్రువులు జలజల రాలిపోయాయి. ఓ క్షణంపాటు అతను స్థాణువులా అలాగే నిల్చుండిపోయాడు. భూత భవిష్యత్ వర్తమానాలనన్నిటినీ తమ కనుసన్నల్లో పెట్టుకున్న బాబా వదనంపై మందహాసం చిందులు వేసింది. ఆయనేమన్నారో శ్రద్ధగా వినండి. కన్నడ అప్పా చెప్పినట్లు దున్నపోతు మీద కూచుని ఘాట్ ఎక్కటంలా ఇక్కడి వ్యవహారం అంత సులభం కాదు. ఇక్కడి మార్గంలో దేహాన్ని అరగదీయకుండా మరో ఉపాయం లేదు. భావగర్భితంగా ఉన్న ఈ అక్షరాలు చెవిలో పడగానే ఠాకూర్ అంతఃకరణ ఇంకా ద్రవించిపోయింది. మునుపటి సత్పురుషుని మాటలు నిజమన్న నిశ్చయం అతనికి కలిగింది. అప్పుడు రెండు చేతులు జోడించి అతను సాయిబాబా చరణాలపై తలనుంచి, "సాయినాథ, కృపచూపండి. అనాథనైన నన్ను మీ నీడన చేర్చుకోండి. మీరే నాకు మహాపురుషులు. నిశ్చలదాసు వ్రాసిన గ్రంథంలోని ఉపదేశం నాకు పూర్తిగా అర్థమైంది. నాకు పరమానంద సుఖం అనుభవంలోకొచ్చింది. ఎక్కడి వాడగం, ఎక్కడి షిరిడీ, ఏమి ఈ సత్పురుషుల మహాపురుషుల జంట, ఏమి క్లుప్తంగా ఉండే ఈ స్పష్ట సంభాషణ, ఏమి ఈ ఉపదేశ చతురత. ఈ గ్రంథం చదువు. నీవొక మహాపురుషుణ్ణి కలవబోతున్నావు. ఆయన తరువాతి కర్తవ్యం గురించిన నిజమైన ఉపదేశం చేస్తారు" అన్నారొకరు. అదృష్టవశాత్తు ఆయన కలిశారు. ఆయనే తామన్న విషయాన్ని సూచనగా చెప్పారు. ఒకరు చెప్పినట్లు గ్రంథాన్ని చదవటమైంది, ఇంక రెండవవారు చెప్పినట్లు ఆచరించవలసి ఉంది. అతనితో సాయినాథులిలా అన్నారు, "అప్పా చెప్పినది చాలా నిజం. అయితే దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే నీ మనోరథం నెరవేరుతుంది." నిశ్చలదాసు వ్రాసిన విచారసాగరం గ్రంథాన్ని గురించి భక్తుల శ్రేయస్సు కోసం చెప్పారు. కొన్ని రోజుల తరువాత పారాయణ అయాక షిరిడీలో దాని ఆచరణ గురించి తెలియజేశారు. మొదట గ్రంథాన్ని వినాలి, అప్పుడు దాన్ని మననం చేయాలి. గ్రంథ పారాయణ లేదా ఆవర్తన చేస్తే దాని అనన్య చింతన అవుతుంది. కేవలం చదివితే సరిపోదు, ఆ ఆచరణలోకి దిగాలి. లేకపోతే బోర్లించిన కుండమీద నీరు గుమరించినట్లవుతుంది. అనుభవపూర్వక జ్ఞానం అరచేతికి చిక్కనంతవరకు గ్రంథ పఠన వ్యర్థమే. స్వయంగా బ్రహ్మజ్ఞానం కలిగిన గురుకృప తప్ప పుస్తక జ్ఞానం నిష్ఫలమవుతుంది. భక్తికి నిజమైన యోగ్యతను, పురుషార్థం యొక్క ఆవశ్యకతను చూపించే ఈ విషయానికి సంబంధించిన ఓ చిన్న కథను శ్రోతలు తమ హితం కోసం వినాలి. ఓసారి పూణే నగరంలో ఉండే అనంతరావు పాటణ్కర్ అనే పేరుగల ఓ వ్యక్తికి సాయిబాబా దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహం కలిగింది. అతను హడావుడిగా వెంటనే షిరిడి వచ్చాడు. అతను వేదాంతాన్ని ఆద్యంతము విన్నాడు. మూల సంస్కృత భాషలోని ఉపనిషత్తుల వ్యాఖ్యానాలను సవివరంగా చదివాడు. అయినప్పటికీ అతని మనసు చంచలంగా ఉండేది. అతని మనసులోని ఉబలాటం ఆగేది కాదు. సాయి సమర్థుల దర్శనం చేసుకున్నప్పుడు పాటణ్కర్ కళ్ళకి తృప్తి కలిగింది. అతను బాబా పాదాలకి ప్రణమిల్లాడు. యథావిధిగా పూజ చేశాడు. అప్పుడు బాబా వద్ద కూచుని చేతులు జోడించి అనంతరావు భక్తిపూర్వకంగా అత్యంత దైన్యంతో ప్రశ్నించాడు, "లెక్కలేనన్ని గ్రంథాలు చూశాను. వేద వేదాంగాలు, ఉపనిషత్తులు అభ్యసించాను. శాస్త్ర పురాణాలు చక్కగా విన్నాను. అయినా మనసుకి దుఃఖమెందుకు? చదివిందంతా వ్యర్థమైపోయిందని నాకనిపిస్తోంది. నాకన్నా చదువురాని భావార్థులు, అమాయకులైన భక్తులే నయమని నాకనిపిస్తోంది. మనసులోని అశాంతి పోకపోతే గ్రంథ పఠన వ్యర్థం, శాస్త్రాభ్యాసం వ్యర్థం, పుస్తక జ్ఞానమంతా వ్యర్థమే. చిత్తానికి శాంతి లభించని అలాంటి వట్టి శాస్త్ర నైపుణ్యం ఎందుకు? వేదాంతంలోని మహావాక్యాలను జపించటం వల్ల లాభమేమిటి? బ్రహ్మజ్ఞానం ఎక్కడ లభిస్తుంది? సాయిబాబా కేవలం తమ దర్శనంతో మనసులోని చింతను చెరిపేస్తారని పరిహాసంగా కబుర్లు చెప్పి సహజంగా సన్మార్గంలో పెడతారని ఆనోటా ఈనోటా విన్నాను. ఓ తపోరాశి మహారాజా, నేను మీ పాదాల చెంతకొచ్చాను. నా మనసుకి స్థైర్యం కలిగేలాగా నన్ను ఆశీర్వదించండి." దానికి సాయి మహారాజు ఓ హాస్యభరితమైన కథ చెప్పారు. అది విని అనంతరావుకి తృప్తి కలిగింది. అతనికి తన జ్ఞానం సాఫల్యం చెందిన అనుభవం కలిగింది. క్లుప్తంగానూ గొప్ప తాత్పర్యంతోనూ ఉన్న ఆ కథను నేనిప్పుడు మీకు చెప్తాను. వినటానికి శ్రోతలు తయారుగా ఉండండి. ఈ కథ హాస్యభరితంగా ఉన్నప్పటికీ బోధా సౌరభాలను గుబాళిస్తూ ఉంటుంది. కనుక దీన్ని ఎవరూ అనాదరం చేయొద్దు. బాబా అనంతరావుతో ఓసారి ఒక వ్యాపారి వచ్చాడు. అప్పుడతని ఎదుట ఓ గుర్రం 9 లద్దెలని వేసింది. అవి భూమ్మీద పడగానే తన పనిని చేయటంలో నిరంతరం తత్పరుడై ఉండే వ్యాపారి తన ఉత్తరీయం కొంగుని చాపి ఆ లద్దెలనన్నింటినీ గట్టిగా మూటకట్టాడు. అతని మనసుకి ఏకాగ్రత లభించింది. సాయినాథులు ఇదెందుకు చెప్పారు? దాని ఉద్దేశమేమై ఉండాలి? వ్యాపారి ఆ లద్దెలను పోగుచేసి ఎందుకు మూటకట్టాడు? దీని అర్థమేమీ బోధపడటం లేదు అని ఆలోచించి ఆలోచించి అనంతరావు మసీదు నుంచి తిరిగి వచ్చాడు. అతని సంభాషణను దాదా కేల్కర్కు సవిస్తరంగా చెప్పి ఇలా అడిగాడు. అసలీ వ్యాపారి ఎవరు? లద్దెల ప్రయోజనమేమిటి? 9 విశిష్టత ఏమిటి? నాకది విప్పి చెప్పండి. అందులోని రహస్యం ఏమిటి? దాదా, నాకది అర్థం కాలేదు. బాబా భావం అర్థమయ్యేలా నాకు స్పష్టంగా చెప్పండి. దాదా అన్నాడిలా, నాక్కూడా తెలియటం లేదు. బాబా మాటలు అలా నిగూఢంగానే ఉంటాయి. అయితే ఆయన ప్రేరణ బలంతో నాకర్థమైనట్లు నేను చెప్తాను. ఈశ్వరుని కృపే ఆ గుర్రం. 9 లద్దెలు అంటే నవవిధ భక్తులు. భక్తిలేని కేవల జ్ఞానంతో పరమేశ్వరుడు ప్రాప్తించడు. శ్రవణము, కీర్తనము, విష్ణు అంటే ఈశ్వరుని నామస్మరణము, చరణ సేవనము, అర్చన అంటే ఉపచారము, విధిపూర్వక పూజ, వందనం అంటే నమస్కరించటము, దాస్యం అంటే సేవకుడిలా పనిచేయటము, సఖ్యం అంటే దైవంతో మైత్రీభావంతో మెలగటము, ఆత్మనివేదనం అంటే ఈశ్వరుడికి అన్ని విధాలా శరణు వెళ్లటము, ఈ ప్రకారంగా ఉంటాయి నవవిధ భక్తులు. శ్రీమద్భాగవత పురాణం 7వ స్కంధం 5వ అధ్యాయం 23వ శ్లోకం చూడండి. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మనివేదనం. ఈ భక్తిని వరుసగా పరీక్షిత్తూ శుకుడు, ప్రహ్లాదుడు, లక్ష్మి, పృథురాజు, అక్రూరుడు, హనుమంతుడు, అర్జునుడు, బలిచక్రవర్తి అనుసరించారు. దీన్ని నీవు తెలుసుకో. అంతఃకరణలో పూర్తి విశ్వాసం పెట్టి అందులోది ఒక్కటి సంభవించినా భావం కోసం ఆకలిగొన్న శ్రీహరి భక్తుల ఇళ్లల్లో ప్రకటమవుతాడు. జపము, తపము, వ్రతము, యోగ సాధన, వేదాల, ఉపనిషత్తుల అభ్యాసము, ఆత్మజ్ఞానం గురించిన గొప్ప నిరూపణ, ఇవన్నీ భక్తి లేకపోతే వ్యర్థశ్రమే అవుతాయి. వేదశాస్త్రాల్లో పారంగతులు కానక్కర్లేదు. జ్ఞానులనే అపార కీర్తి అవసరం లేదు. భావభక్తి మీద ఇష్టముండనవసరం లేదు. ప్రేమ పరవళ్లతో పొంగిపొర్లే భక్తి కావాలి. తను స్వయంగా వ్యాపారి, లాభనష్టాలను బాగా చూసి వ్యవహరించే వ్యాపారి అనుకోవాలి. వ్యాపారి యొక్క వ్యవహారంలో ఎక్కడ తమకు లాభం కనిపిస్తుందో దాన్ని వెంటనే గుర్రం లద్దెలాగా అశుచిగా ఉన్నప్పటికీ మిథ్యాభిమానం వదిలేసి హస్తగతం చేసుకోవలసి ఉంటుంది. ఈ అంతరార్థాన్ని తెలుసుకోవాలి. శ్రవణము మొదలైన 9 రకాల భక్తి పతాకాలు ఎగరేస్తే జ్ఞానరాజుకి అంటే పరమేశ్వరుడికి ఆనందమనిపిస్తుంది. 9 గుర్రపు లద్దెలను వేయగానే వ్యాపారి ఆతృతగా వాటిని తీసుకునేందుకు పరుగెత్తినట్లు అలాంటి ఆతృతతోనే పరుగెత్తి పరమేశ్వరుని పట్ల నవవిధ భక్తిభావాన్ని పెట్టుకోవాలి. అప్పుడు మనసుకి శాంతి లభిస్తుంది. దానివల్లే మనసుకి స్థిరత్వం కలుగుతుంది. అందరి పట్ల సద్భావం ఉత్పన్నమవుతుంది. వివేకం పెరుగుతుంది. అలా చేయకపోతే మనోచాంచల్యం అలాగే అనివార్యంగా ఉండిపోతుంది. అదే గురుమహారాజు చెప్పారు. మర్నాడు అనంతరావు సాయిబాబా చరణాలను స్పృశించి నమస్కరిస్తున్నప్పుడు బాబా అతన్నిలా అడిగారు, లద్దెలు కొంగున మూట కట్టుకున్నావా? అందుకు అనంతరావు ప్రార్థనాపూర్వకంగా ఇలా అన్నాడు, ఈ దీనుడిపై మీ కృపనుంచారంటే వాటిని సహజంగా మూట కట్టుకోగలుగుతాను. వాటి మహత్వం ఎంతటిది! అప్పుడు బాబా అతనికి ఆశీస్సులిచ్చారు. శుభం కలుగుతుందని మనసారా ఆశీర్వదించారు. అనంతరావు మనసులో ఆనందించాడు. అతనికి సుఖశాంతులు లభించాయి. ఇప్పుడు చిన్న కథ. దీన్ని శ్రోతలు శ్రద్ధగా వింటే వారికి సాయిబాబా సర్వజ్ఞత, సన్మార్గాచరణ అర్థమవుతుంది. ఒకసారి ఓ వకీలు షిరిడీకి వచ్చాడు. వచ్చిన మరుక్షణం మసీదుకి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాడు. ఆయన చరణాలను స్పృశించి నమస్కరించాడు. అప్పుడు తనతో తెచ్చిన దక్షిణ సమర్పించి ఓ పక్కగా కూచున్నాడు. ఆ క్షణంలో నడుస్తున్న బాబా సంభాషణ వినాలని అతనికి ఉత్సాహం కలిగింది. అప్పుడు అతని వైపు ముఖం తిప్పి అతన్నుద్దేశించి బాబా ఏదో అన్నారు. అది వకీలు మనసుకి సూటిగా గుచ్చుకుంది. అతనికి పశ్చాత్తాపం కలిగింది. లోకులు ఎంత మోసగాళ్ళు! కాళ్ళు పట్టుకుంటారు, దక్షిణ కూడా ఇస్తారు, మనసులో శాపనార్థాలు పెడతారు. ఎంత చిత్రం! బాబా అన్న ఈ మాటలు విని వకీలు ఏమీ అనలేదు. అవి అతని మనసుకి బాగా అర్థమయ్యాయి. బాబా మాటలు నిజమని అతనికి నిశ్చయం కలిగింది. వాటి తాత్పర్యం అతని మనసులో ముద్రించుకుంది. తరువాత అతను వాడాకెళ్లగానే అతను దీక్షిత్తో ఇలా అన్నాడు. బాబా ఎవరినో గుచ్చుతున్నట్టు మాట్లాడిన మాటలన్నీ యోగ్యమైనవే. రాగానే నా మీద విసిరిన చెణుకుతో కేవలం నాకిలా సూచన ఇచ్చారు. ఎవరిని అపహాస్యం చేస్తూ నిందిస్తూ హేళన చేయకూడదు. మా ఊరి మునసబు శరీరానికి అస్వస్థత కలిగి ఎంతగానో బాధపడ్డాడు. తన ఆరోగ్యం కుదుటపడాలని సెలవు మీద షిరిడీకొచ్చి బాబా వద్ద ఉన్నాడు. వకీళ్లు కూచునే గదిలో కూచుని బాబా గురించి ప్రస్తావించుకున్నాం. దేంతోనూ ఏ రకంగానూ సంబంధం లేని అర్ధరహిత చర్చ నడిచింది. మందు తీసుకోకుండా సాయిబాబాని ఆశ్రయిస్తే దేహానికున్న రోగం, కష్టం తగ్గుతాయా? మునసబులాంటి పదవిలో ఉన్నవారు కూడా ఇలా ప్రవర్తించటం సబబేనా? ఆ తరహాలో ఆ మునసబుని నిందిస్తున్నప్పుడు సాయిబాబాపై పరిహాసం మొదలైంది. నేను కూడా అందులో కొద్దో గొప్పో భాగస్వామినే. ఆ గోష్ఠి ఎంత అనుచితమో బాబా నాకు చూపించారు. అది బాబా ఆగ్రహం కాదు, నా మీద ఆయన అనుగ్రహమే చూపించారు. అకారణంగా ఊరికే ఎవరి గురించి చర్చించకూడదు. ఎవరి విషయంలోనూ మనసులో చెడు ఆలోచనలను రానియకూడదు. ఇంకొక నిశ్చయం కూడా లభించింది. 100 క్రోసుల దూరంలో ఉన్నప్పటికీ సాయిబాబాకి అందరి ఆంతర్యాలు తెలుసు. ఆయన నిజంగా సర్వజ్ఞులు. మరొకటి కూడా నిర్ణయమైంది. మధ్యలో పర్వతాలుండని లేక కొండలు ఉండని సాయిబాబా దృష్టికి ఇవేవి అడ్డురావు. అన్ని రహస్యాలు ఆయనకి బట్టబయలే. సరే, అప్పణ్నుంచి వకీలు ఇక మీదట ఎవ్వర్నీ నిందించకూడదు లేదా ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదని నిశ్చయించుకున్నాడు. మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా సాయి దృష్టి నుంచి అది తప్పిపోదు అన్నది నిశ్చయంగా అతని మనసుకి పట్టుకుంది. ఏదైనా చెడు కర్మలు చేయాలనిపించినా దాని తీవ్రత తగ్గింది. మంచి కర్మలు చేయాలన్న దక్షత ఉదయించింది. వెనక ముందు సాయిబాబాయే ఉన్నప్పుడు ఎవరు మోసగించగలరు అని మనసులో బాగా ముద్రించుకుంది. ఈ కథ వకీలుకి సంబంధించింది ఉన్నప్పటికీ అది అన్ని రకాలుగా, అన్ని విధాలా అందరికీ సమానంగా ఉపదేశపరమైనది. వకీళ్ళు, వక్త, శ్రోతలు, ఇతర సాయిభక్తులందరూ కూడా అలాగే నిశ్చయించుకోవాలి అని నేను నిజంగా ప్రార్థిస్తున్నాను. సాయికృప అనే మేఘం వర్షించిందంటే దాహంతో వ్యాకులం చెందిన వారందరి దాహం తీరుతుంది, మనందరికీ తృప్తి కలుగుతుంది. అందులో ఏమీ విశేషం లేదు. సాయినాథుల మహిమ చాలా గొప్పది. ఆయన శ్రేష్ట కథ కూడా చాలా గొప్పదే. సాయి చరిత్రకు పరిమితి లేదు. సాయి స్వతహాగా మూర్తీభవించిన పరబ్రహ్మ అవతారమే. ఇప్పుడు రాబోయే అధ్యాయాన్ని శ్రద్ధాళువులైన శ్రోతలు ఆదరపూర్వకంగా వినాలి. అది మీ మనోరథాల్ని ఈడేరుస్తుంది, చిత్తానికి శాంతిని ప్రసాదిస్తుంది. సాయి సమర్థులకు, భక్తులకు ముందు రాబోయే సంకట పరిస్థితి మొదటే తెలిసి ఉండేది. ఆయన పరిహాసం చేస్తూ, వినోదగోష్ఠిని చెప్తూ, ఆడుతూ పాడుతూ వాటిని దూరం చేసేవారు. భక్త హేమాడ్ పంత్ సాయికి శరణు వచ్చాడు. ఈ కథ ముగిసింది. రాబోయే కథా సందర్భం భక్తుల సంకట నివారణ. కృపాసాగరులైన శ్రీ సాయి భక్తులకు రాబోయే భయంకర సంకటాలను మొదటే తెలుసుకుని వాటి గురించి వారికి సరైన సమయానికి సూచనలిచ్చి వాటిని ఎలా నివారించేవారో వినండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు మహాత్ములు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని అనుగ్రహకరణమనే పేరుగల 21వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.